నారదుడి పునర్జన్మ ఇదివరకటి జన్మలు మనం చదువుకున్నా, భాగవతం మనం చదువుకుంటున్నా, అదే మన జీవితాలలో కూడా జరుగుతున్నది అన్నది గుర్తుంచుకోండి, లేకపోతే చదవము. మీరు చాలా స్పష్టంగా ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని గుర్తుంచుకోండి. రామాయణం, భాగవతం, భారతం, ఇది మీరు ఎప్పుడు చదువుతారు అంటే అది మీ జీవితాలలో దిగుతున్నప్పుడు. కానీ గమనించండి దాన్ని కదా, ఈ నారదుడి యొక్క పునర్జన్మ వృత్తాంతం, ఇదివరకుడి జన్మ వృత్తాంతం ఎందుకు చదవాల్సి వస్తుంది రాబోయేటువంటి నవరాత్రులలో, భాగవత సప్తాహములో, సప్తరాత్రి సాధనలో మీరు నారదుడు కంటే ఉచ్చ స్థాయిలో భాగవతాన్ని వినాలి. మీ ప్రయత్నంతో ఉంటుంది అది. ఇప్పుడు ఐన్స్టీన్ చాలా గొప్పవాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది, కానీ ఆయన సిద్ధాంతం ఎప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి తెలుసు కదా. అంటే మనం ఐన్స్టీన్ కంటే గొప్పవాళ్ళమని కాదు, ఐన్స్టీన్ మనకి ఆ చేతనత్వాన్ని అందుబాటులోకి తెచ్చాడు. ఎవరికి తెచ్చాడు? ఆ విద్యను నేర్చుకుంటున్నటువంటి వ్యక్తులకు. ఐన్స్టీన్ ఏం చెప్పాడో ఆ సైన్స్ స్టూడెంట్ కి తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. మిగతా వాళ్ళకి ఏం తెలుసు, వాడు చాలా గొప్పవాడు అది. అలాగే నారద స్థితికి మీరు వెళ్ళవచ్చు. నారదుడు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మీరు నారదుడి స్థితికి వెళ్ళిపోవచ్చు. ఇంచేదంటే ఈజ్ దేర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా అతను ఉన్నాడు అక్కడ, మీరు ఆచరించడమే అది. ఆ ఆచరించేటటువంటి విధానాన్ని చెప్పాడు తను ఎలా అయ్యాడు. ఆ చిన్న చిన్న సంఘటనలు చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు, ఆ చిన్న మలుపు చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. 9th క్లాస్ లో నేను చదువుతున్నప్పుడు బనారస్ లో జువాలజీ గ్రూప్ ఇచ్చారు, కప్పని ముట్టుకోమన్నారు వాళ్ళు, అసహ్యం నాకు. ఇంచేత మా తాతయ్య దగ్గర గొడవ చేసి నేను కప్పను ముట్టుకోను, నాకు అసహ్యం అని చెప్పి ఏం చేశారు, ఎంపీసీకి మార్పించారు. చిన్న మార్పు 9th క్లాస్ లో ఒకరోజు జరిగింది అంతేగా, ఏంటి అందులో గొప్ప. కానీ ఏమైందది, డాక్టర్ నవ్వకుండా కెమిస్ట్రీ చేసింది. చిన్న మార్పులు జీవితాన్ని మార్చేస్తాయి, మీరు గమనించుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే. చిన్న మార్పు గీతల్లో చిన్న కోణము, రెండు పక్కపక్కనే ఉంటాయి గీతలు, కానీ ఆ గీతను పొడిగిస్తే ఏమవుతుంది, ఈ గీత అక్కడెక్కడికి వెళ్ళిపోతుంది, ఈ గీత అక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. అంచేత భాగవతంలో ఉన్న కథలను మీరు అర్థం చేసుకోగలిగితే మీరు నారద స్థితిని దాటిపోతారు. పరీక్షిస్త స్థితిని అంటే ముందు ఏ స్థితి దాటుతారు, ప్రేతాత్మ స్థితి దాటుతారు. ప్రేతము అంటే ఆత్మజ్ఞానము లేనటువంటి శరీరము. అంతే, ప్రేతం అంటే భూతము దెయ్యము అని కాదు. అంతే మనందరం ప్రేతాలే, ఆత్మజ్ఞానం లేదుగా. ఇది దుండగారి స్థితి. అది ఎలా పోతుంది, భాగవతం వింటే పోతుంది. చెప్తున్నాడు కదా, అది పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం పోతుంది. అది ఎంత ఖచ్చితమో భాగవతాన్ని ప్రేత యోనిలో ఉన్నటువంటి వాడు వింటే, అంటే వింటే అంటే నేను చాలాసార్లు చెప్పాను, వింటే అంటే ఆచరిస్తే. అది నా చెప్పిన మాట వింటే నువ్వు బాగుపడతావు అంటే నువ్వు ఎలాగో వింటున్నావుగా నా మాట, ఇంకా బాగుపడేది ఏంది. వింటే అంటే ఉద్దేశం ఏంటి అక్కడ, నువ్వు ఆచరిస్తే. అంచేత భాగవతాన్ని వింటం కాదు, భాగవతాన్ని ఆచరిస్తే. ఎలా ఆచరించాడో గమనించండి మీరు. ప్రేతము నుంచి, ప్రేత యోని నుంచి విముక్తి చెందాం, చెందాలి. రెండోదేంటి, భాగవతం వినే స్థితి ప్రేత యోని నుంచి ముక్తి కాగానే మీరు మృత్యు నుంచి దాటాలి, పరీక్షిత్తి యొక్క కథ. మూడోదేంటి, నారదుడి యొక్క కథ. నారదుడి యొక్క కథలో, అంటే కథ అంటే అర్థమైంది కదా, భాగవతం వింటామని. నారదుడు భాగవతం విన్నాడు, పరీక్షిత్తు భాగవతం విన్నాడు, బిందుగారి భాగవతం విన్నాడు. ఒకడు ప్రతయోని నుంచి ముక్తి చెందితే రెండోడు తను అమరత్వం అయిపోయాడు. ఇదేంటి, వ్యక్తిగతమైనటువంటి లాభాలు, ఇండివిజువల్, మీ ఒక్కడికే. అది మిగతా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికి కూడా, ఆఖరికి భార్యాభర్తలు కూడా పంచుకోలేరు దీన్ని. స్నేహితులు కూడా, గాఢ ప్రాణం ఇచ్చేసేటటువంటి స్నేహితులు కూడా దీన్ని పంచుకోలేరు. ఏంటి, పరీక్షిత్ వలె వింటము, దుంధకారి వలె వింటము, అంటే ప్రేతయోని నుంచి దాటటం. ప్రేతయోని అంటే అర్థం చేసుకోండి, దుందుగారి ఒకడే ప్రేతం కాదు, మనం అందరము కూడా ఐదు వేషలకు లోనై ఉన్నటువంటి వ్యక్తులం. రుచికి లోనై ఉన్నాం, దృష్టికి లోనై ఉన్నాం, చెవులకి లోనై ఉన్నాం. శరీరము కాస్త అలసటగా ఉంటే ఫినిష్, ఇంకా నువ్వేమీ చేయలేవు, పడిపోతావు అంతే. అంటే ఏమైపోయావు నువ్వు, నీ ఇంద్రియాలకి లొంగిపోయావు కదా. అంచేత దుందగారి యొక్క జీవిత విధానాన్ని ఎలా పుట్టాడో కూడా అర్థం చేసుకోండి. మనం కూడా అలాగే పుడతాము. మీరు అది మీ జీవితం మీద సూపర్ ఇంపోజ్ చేసుకోవటం అంటే ఏం చేసుకోవాలి, మీ జీవితం మీద దాన్ని ఆరోపించుకోగలగాలి. ఆ దుందగారి యొక్క జీవితము, ఆ సద్బ్రాహ్మణ యొక్క జీవితము, వద్దురా బాబు నీకు పిల్లవాడు అంటే నాకు పిల్లవాడే కావాలంటాము, నిరంతరం అదే. ఒక ఉదాహరణది, పిల్లవాడు అంటే ఇంద్రియాలకు కావలసినటువంటి రుచి, మార్పు లేదు కదా. ఇది దుందగారి ప్రేతయుని. పరీక్షత్తికి ఎప్పుడైతే తెలిసినదో ఏడు రోజులలో నేను చచ్చిపోతాను. ప్రతివాడు ఏడు రోజుల్లో చచ్చిపోతాడు, ప్రతివాడు గ్యారంటీగా. ఆదివారం నాడైనా చస్తాడు వాడు, లేకపోతే సోమవారం నాడైనా చస్తాడు. శనివారం నాడు చావలేదు అనుకోండి, బై ఛాన్స్ మళ్ళా ఏమవుతుంది, ఆదివారం నాడు చస్తాడు. అంచేత వాడు ఎప్పుడు చచ్చినా ఏడు రోజుల్లోనే చావాలి వాడు. అంచేత పరీక్షతో ఎన్ని రోజుల్లో చచ్చిపోతాడు అంటే ఏంటి, ఏడు రోజుల చక్రాన్ని మీరు దాటాలి. అమృతత్వ ప్రాప్తి అంటే అర్థము ఈ ఏడు రోజుల యొక్క చక్రాన్ని మీరు దాటాలి. ఈ ఏడు రోజుల చక్రంలో మిమ్మల్ని ఏది పడిస్తోంది, పాము పడిస్తోంది. రాహు కేతువుని కాలసర్పయోగం అంటాం జ్యోతిష్ శాస్త్రంలో. అంచేత రాహు కేతువు గ్రహాలు కావవి, కాలము యొక్క కొలబద్దలు. మన వెన్నుపూస మన కాలం యొక్క కొలబద్ద అనుకుంటే, తప్పు మాట వాడాను, కాలం యొక్క కొలబద్ద అనుకో అక్కర్లేదు, అది కాలం యొక్క కొలబద్దే. మన 21,600 హంసలు శ్వాసలు ఈ ఆరు చక్రాలలో స్పష్టమైనటువంటి సంఖ్యలో తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగేటటువంటి చక్రమే గ్రహాల యొక్క గతులుగా తెలుస్తాయి మీకు. అది నేర్చుకోవాలి ఆస్ట్రాలజీలో. మీరు ఆ విద్య నేర్చుకోవాలి. ఆ విద్య నేర్చుకున్నప్పుడు ఏమవుతారు, మీరు మృత్యువుని దాటివేస్తారు. మృత్యువుని దాటివేస్తారు అంటే ప్రేతయోని దాటివేయరు. ప్రేతయోని పోతుంది, ఫట్ ఫట్ అంటూ ఉంటుంది ప్రేతయోని. ఈ శరీరాలు పోతూ ఉంటాయి, కానీ శరీరాలు పోయినా మీరు పోరు. పిల్లవాడు పుట్టాడు, బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం. అయ్యో వాడు పెరిగి పెద్దవాడు అయిపోతున్నానని ఏడవాడు అవడు. వాడు పెరగకపోతే డాక్టర్ దగ్గరికి పోతాం, వీడికి ఏదో రోగం వచ్చింది, ఎందుకో పెరగటం లేదు, కాస్త వాడికి ఏదో ఇంజెక్షన్స్ హార్మోన్స్ ఏదో గుచ్చండి వాడిని, అంతే కదా. పుట్టినవాడు ఇంతే ఉన్నాడు, 10 ఏళ్ళు వచ్చినా ఇంతే ఉన్నాడు. అంటే శరీరంలో ఏమొస్తూ ఉంటుంది, మార్పులు వస్తూ ఉంటాయి. యువకుడు ముసలివాడు అయిపోతాడు, ముసలివాడు రోగగ్రస్తుడవుతాడు కదా. రోగగ్రస్తుడైనటువంటి ముసలివాడికి కాస్త ఓపిక వచ్చింది, పుట్టినరోజు వచ్చింది, మళ్ళా ఏం చేస్తాం, పుట్టినరోజు జరుపుకుంటాం కదా. మరి చచ్చిపోతే ఎందుకు బాధపడతారు, ఏమైంది చచ్చిపోతే, ఇంకో శరీరంలో పుట్టాడు. ఆ ఇంకో శరీరంలో వాడు పుడతాడు కనుక ఆ రోజుని చాలా ఆనందంగా అందరూ కలిసి జరుపుకుంటారు, దాన్నే శ్రాద్ధం అన్నాం మనం. కుర్రవాడు పుడితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా, అలాగే డెత్ డే సెలబ్రేషన్ అనమాట అది, శ్రాద్ధం అంటే. కానీ తప్పే ఉంది అందులో, పుట్టినరోజు కంటే మీరు చాలా ఆనందించారు. మీరు ఇంకేదంటే ప్రేతయోని దాటుతారు అక్కడ. జాగ్రత్తగా మీరు గమనించుకోగలిగితే పరీక్షిత్ యొక్క భాగవత శ్రవణ విధానము అది. కానీ ఆ భాగవత శ్రవణ విధానము ఎవరి నుంచి వినాలి? చాలా జాగ్రత్తగా ఎవరు ఎవరికి చెప్తున్నారో కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రేతయోనిలో ఉన్నప్పుడు తమ్ముడు చెప్పాడు కథ గుర్తుంది కదా మీకు, దుందుగారికి ఎవడు చెప్పాడు? గోకర్ణుడు చెప్పాడు. పరీక్షత్తికి ఎవడు చెప్పాడు? శుకుడు చెప్పాడు. శుకుడు ఎవడు? వ్యాసుడి యొక్క కొడుకు. ఇక్కడ అన్నకి తమ్ముడు చెప్తే అక్కడ నాన్నకి కొడుకు చెప్పాడు. అంతరార్థాలు పట్టుకోండి మీరు. కొడుకు ముందుకు వెళ్ళిపోతున్నాడు, పుట్టగానే 16 ఏళ్ల వయసులోనే డైరెక్ట్ గా 16 ఏళ్ల వయసులో పుట్టాడు. వెళ్ళిపోతుంటే వెంట ఎవడపడ్డాడు? శుకుడు వెంట ఎవడపడ్డాడు? ఏమని పడ్డాడు? కుమారా కుమారా అని. బ్రహ్మజ్ఞాని వెనకాతల తండ్రి అయినా పడవలసినదే. కొడుకు బ్రహ్మజ్ఞాని అయిపోయాడు, నువ్వు తండ్రి అవుతే అవుగాక. నీకు బ్రహ్మజ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఆ బ్రహ్మజ్ఞాని వెంట నువ్వు పడాల్సిందే. వాడు నా కొడుకు అంటే ఎట్టా నువ్వు? ఇంకా వాడు పట్టించుకోడు కూడా నువ్వు అన్నా. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తండ్రి కూడా కొడుకు వెంట బ్రహ్మజ్ఞానం చేస్తే జ్ఞాని మాత్రమే వ్యాసుడు, బ్రహ్మజ్ఞాని కాదు. అప్సరస స్త్రీలు స్పష్టంగా చెప్తారు కదా, శుకుడిని చూస్తే మాకేమీ అనిపించలేదు, నువ్వు ముసలాడివి, గడ్డం నలిచిపోయింది కాని లాభం లేదన్నారు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడి దగ్గర భాగవతం వినాలి. మరి మూడో భాగవతం మూడో గంట అర్థమైంది. ఇప్పుడు మొదటిది గోకర్ణుడు దుందుగారికి చెప్పింది, తమ్ముడు అన్నకి చెప్పింది, రెండవది కొడుకు ఉత్తర గర్భంలో దూరినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తికి చెప్పాడు. అంతేగా పరీక్షిత్ శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. నిన్న చదివాను నేను, నిన్న కథ మీకు గుర్తు రావటం. నేను మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటే అసలు నా భాష మీద అర్థం వినిపిస్తారో నేను చెప్తుంది. కానీ మీ మొహాలు చూస్తూ ఉంటే ఎలా ఉన్నాయంటే గొడవ చెప్తున్నట్టున్నాయి నాకు. వ్యాసుడు భాగత వినిపించాలని నేను చెప్పలేదే అన్నానా? మరి చెప్పండి, కరెక్ట్ చేయండి. అయితే పరీక్షితుడికి చెప్తే పరీక్షిత్ ఎలాంటి వాడు? మరి ఉత్తర గర్భంలో అని చెప్పింది ఎవరి గురించి చెప్తున్నాను నేను? మరి వ్యాసుడు చెప్పినట్టు ఎలా చెప్పాను నేను? అనిందను దాన్ని మీరు అనుకుని ఉంటానని అనుంటా, కన్ఫ్యూజ్ అయ్యారేమో చూసుకోడు. దీని వాదన ఎందుకులే కానీ అంతే అనొచ్చు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, శ్రీకృష్ణుడు ద్వారా రక్షింపబడుతున్నటువంటి గర్భానికి బ్రహ్మజ్ఞాని అయినటువంటి శుకుడు చెప్తాడు. అది కూడా మీరు దాటేయాలంటున్నాను. దాటేస్తే ఎవడొస్తుంది? ఇంకా నారదుడు నలుగురు బ్రహ్మపుత్రులు చెప్పింది వింటారు, సనకుడు, సనతుడు, సనాతనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు, ఏదో ఆ పేరు నాకు గుర్తులేవు. ఆ నలుగురు చెప్తారు. ఇది ఎందుకు వింటాడు వాడు? భక్తిని రేకెత్తించటానికి. చనిపోయినటువంటి జ్ఞానము వైరాగ్యాన్ని బలపరచటానికి వింటాడు. అంటే నారదుడు ఎందుకు విన్నాడు? తన కోసం వెళ్ళే. కలియుగంలో భక్తి నాశనం అయిపోయింది. నాశనం అయిపోయినటువంటి భక్తిని ఎలా ఉద్ధరించాలి అంటే ఒక ఆకాశవాణి సత్కర్మ చేయమని చెప్తే ఆ సత్కర్మ ఎలా చేయాలో తెలియకుండా బద్రికాశ్రమంలోకి వెళ్తూ ఉంటే హరిద్వార వద్దన ఆనందం అనేటటువంటి తటము ఉంటుంది. ఆ తటము వద్ద మేమే చెప్తాము మీకు ఈ కథని అని వాళ్ళు చెప్పి వినిపిస్తారు. ఆ నారద స్థితిని కూడా దాటిపోయినటువంటి వ్యక్తులు ఇప్పుడు వినబోతున్నారు. ఎప్పుడు? డేట్స్ మార్గశిర శుద్ధ నవమి నుంచి మార్గశీర్ష శుద్ధ పూర్ణిమ. పూర్ణిమకి శుద్ధ అనక్కర్లేదేమో, పూర్ణిమ. అంచేత దీన్ని వినేవాళ్ళు ఎవరు అని మీరు వింటున్నారు. సరే, మీరు ఏ స్థితిలో ఉంటే నారదుడి స్థితి కూడా దాటేయాలి. మరి నారదుడి స్థితి దాటివేసినటువంటి స్థితి ఎలా ఉంటుందో ఈ ప్రథమ స్కంధంలో చెప్పబడుతోంది. ఆ సంఘటన ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మీ జీవితంలో ఇది వింటున్నప్పుడు జరిగిపోతూ ఉండాలి, వింటున్నప్పుడే జరిగిపోవాలి. అంచేత కుంతిదేవి ఏం చెప్తోంది, నాకు కష్టాలు ఇవ్వు. ఎలాంటి పొజిషన్ లో చెప్తోంది, ఇంకా శ్రీకృష్ణుడు ద్వారకకి బయలుదేరబోతున్నాడు. ద్వారకకి బయలుదేరబోతున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి కుంతీదేవి ఏమందు వినండి. విపద సంతున శత్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యత్స్యాత్ దపునర్భవం దపునర్భవ దర్శనం. కృష్ణ, ఏ ఆపదల ఎందు నీవు మాకు దర్శనం నొసంగుచుందువో అట్టి ఆపదలను మరల మరల మాకోసంగుము. కష్టాలు కావాలని కోరింది అని కుంతిదేవి ప్రార్థించింది అని ఒక పెద్ద భ్రమ ఉంది. అలా ప్రార్థించలేదు ఆవిడ, చాలా తెలివైంది ఆవిడ, పాండవుల తల్లి ఆవిడ. కృష్ణుడికి ఎవరు ఆవిడ మేనత్, అది మరి ఆర్డర్గా అడుగుతున్నా ఏంటది. కష్టాలు కావాలండి, కానీ ఎలాంటి కష్టాలు కావాలండి, నువ్వు దర్శనం ఇచ్చేటటువంటి కష్టాలు కావాలి. ఇంకా కృష్ణుడు దర్శనం ఇచ్చేటటువంటి కష్టాలు కష్టాలు ఎలా అవుతాయి అది ఏదైనా. అంచేత చదివేవాళ్ళు చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్త చెప్పాలి భాగవతాన్ని. కుంతిదేవి కష్టాలు అడిగింది అని చెప్తే నువ్వు గంగలో దింపావు అందరినీ. మనకొచ్చేటటువంటి కష్టాలు భగవద్ దర్శనం ఇచ్చేటటువంటి కష్టాలు కాదు, భగవంతుణ్ణి అడుక్కునేటటువంటి కష్టాలు. అంటే ఆ కష్టాలు పోతే నీకు భగవంతుడు అక్కర్లే. కష్టాలు ఉన్నాయి కనుక నీకు భగవంతుడు కావాలి. కానీ ఆవిడికి కష్టాలు ఎందుకు కావాలి, భగవద్ దర్శనం కోసం కావాలి. తేడా లేదు ఇంటికి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కానీ కామన్ మ్యాన్ భాగవతాన్ని అలాగా దురుపయోగం చేసుకుంటాడు. మీరు చాలా జాగ్రత్తగా కోరుకోండి. ఏం కోరుకోవాలి, పానీయం ఇంచేత విషయం ఇచ్చేస్తున్నా, నిప్పులో పడేస్తున్నా, ఏనుగులు పెట్టి తొక్కిస్తున్నా. ప్రహ్లాదుడికి ఏం తెలియలే, కోసేస్తూ ఉంటాడు డాక్టర్. నువ్వు మొట్టమొదటిలో ఉన్నావు, నీకేంటైంది, నీకేం బాధ తెలియలేదు. ప్రహ్లాదుడికి ఏ బాధ తెలియలేదు, కుంతీదేవికి కూడా ఏ బాధ తెలియదు. ఎప్పుడు ఎలాంటి ఆపదలు వస్తే ఏ బాధ తెలియదు, అదే ఆవిడ అడిగింది. మరి సుఖాలలో కృష్ణ దర్శనం రాదా, రాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది దానికి కారణం కూడా మనం ఆలోచిద్దాం తర్వాత. సుఖాలలో కృష్ణ దర్శనం రాదు. మనకి కష్టాలు వచ్చినా కృష్ణ దర్శనం వైపు వెళ్ళము. ఏం కావాలి, మనకి కష్టాలు పోవడం కావాలి. బాబా చరిత్ర చదివినా ఏది చదివినా మనని పీడిస్తున్నటువంటి కష్టాలు పోతే చాలు మనకి. బాబా దర్శనం అవ్వాల్సిన పనులే, కృష్ణుడు దర్శనం అవ్వాల్సిన పనులే, భగవంతుడు మన జోలికి రాకుండా ఉండటమే మనకు కావాలి. అసలు రానివ్వకండి కూడా భగవంతుడిని, చాలా వాయించేస్తాడు. అర్జునుడిని వాళ్ళని ఎంత వాయించాడో మీరు చూశారు కదా. అలాంటి కోరిక, అలాంటి కష్టాలు. కుంతీదేవి ఆపదలను నివ్వమని ఆహ్వానించుచున్నది. పరమాత్మను మరిపించే సంపదల కన్నును పరమాత్మను జ్ఞాపకము చేయు ఆపదలే శ్రేయస్కరమని భావించను. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అది, మీరు ఆలోచించుకోండి. ఇందుకు ఆపదలలోనే శ్రీకృష్ణుడి దర్శనము కొంతమందికి మాత్రమే కలుగుతుంది, కుంతీదేవి లాంటి వాళ్ళకి మాత్రమే. అందరికీ మళ్ళా కష్టాల్లో అందరూ ఉన్నారు కదా, మరి కష్టాలు ఉన్న వాళ్ళందరికీ కృష్ణుడు దర్శనం ఇవ్వడుగా. ఇది మీరు ఆలోచించుకోవాల్సింది. ఇది తెలిస్తే మీకున్న కష్టాల్లో గ్యారంటీగా కృష్ణ దర్శనం అవుతుంది. మరి కష్టాలు పోతాయా పోవా మరి చెప్పలేము. అప్పుడు కృష్ణ దర్శనం అవుతుంది అంటున్నాం కానీ కష్టాలు పోతాయనందే, పోకపోవచ్చు కూడా, లేకపోతే మీరు దాన్ని వదులుకోకపోవచ్చు కూడా. ఇంచేత కృష్ణుడు కనిపిస్తూ ఉంటే ఆ కష్టాలు మిమ్మల్ని బాధించవుగా, ఇంకా ఆనందంగా ఉంటాయి. మరి అంతా పెద్ద గందరగోళం అనుకోండి అదంతా. మరి ఇంతకీ ఎలా చెప్పాలో తెలియక నేనేం చేస్తాను అలాంటప్పుడు, మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని చెప్పి ముందు వెళ్ళిపోతాను. మీరు ఎలాగో ఆలోచించుకోరు, గొడవలేదు. కుంతీదేవి, కృష్ణ నీవు బాలుడిగా ఉండినప్పుడు నేను గోకులమునకు వచ్చితివి. ఆనాడు నేను ఒక వింత దృశ్యమును కాంచితిని. నీవు పెరుగు కుండను పగలగొట్టితివని యశోద నిన్ను త్రాటితో బంధించటకు త్రాడు చెప్పినది. అప్పుడు నీవు కన్నీటిని కదిలించితివి. కాటుక జారి చెక్కిళ్లనంటిది, భయపడుతూ తలను వంచి నిలబడితివి. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ల ముందు నిలిచియే ఉన్నది అనెను. ఎలాంటి కష్టాలు కోరుకుంటుందో చూసుకోండి ఆవిడ. అర్థమైంది కదా కష్టం ఎలాంటిదో. భగవాను దివ్యమయ లీలలు స్మృతికి తెచ్చుకుని మననశీలు రఘులు వారు మాధవ నామామృత పాన చిత్తులగు, అంతేగా మాధవ నామామృత పాన చిత్తులగు భక్తులు సదా కృష్ణానందము నందే మైమరిచి ఉందురు. కుంతీదేవి వలె శ్రీకృష్ణుని దివ్యమయ చేష్టలను వాటిలోని అంతర్భావములను సాధకులు సదా స్మరించుకొని చుండవలెను. కర్మల మధ్య భగవానుడు స్మృతిలో కదలవలెను, లేదా నామము ద్వారా రూపమును, రూపము ద్వారా రూపరహిత చైతన్యమును అనుభవమునకు తెచ్చుకొనవలెను. శృణవంతి గాయంతి గృణ్యంతి భిక్షశః స్మరంతి నందంతి తవేహితం జనాః తయేవ పశ్యంత్య చిరేణ తావకం భవ ప్రవాహో పరమం పదాంబుజం. కృష్ణ, నీ చరితమును ఎవరు సదా ఆలకించుచుందురో, కీర్తించుచుందురో, పలుకుచుందురో, స్మరించుచుందురో, ఆనందించుచుందురో, అట్టివారు త్వరగా భవబంధముల నుండి విముక్తులై నీ పాదారవిందములను దర్శించుచుందురు. కృష్ణ, నీవే మా దైవము, నీవే మాకు గమ్యము. నిన్ను ఆశ్రయించుకుని మేము జీవించుచున్నాము. అట్టి మమ్ములను వదిలి వెళ్లదలిచితవా ప్రభు. ప్రాణము లేని దేహము వలె నీవు లేని పాండవులు ఉందురు. మేము పాలించు ఈ భూమి నీ పాద చిహ్నములతో శోభించుచున్నది. నీవు వెళ్ళనిచో దాని శోభ అంతరించును. తండ్రి, పాండవులపై నాకున్న ప్రేమను తృంచివేయము. కృష్ణ, అఖండముకు గంగా ప్రవాహము సాగరము వైపుకే పరుగులేనట్లుగా అన్య రాగ మెరుగని నా బుద్ధి నీయిందే గమనించుచున్నది అనెను. కుంతీదేవి మధుర వచనములతో శ్రీకృష్ణుని స్తుతించెను, ఆయన దివ్యలీలను కీర్తించెను. శ్రీకృష్ణుడు మందహాసము చేస్తూ ఆమె మోహమునకు గురి చేసెను. శ్రీకృష్ణుడు బయలుదేరుటకు సిద్ధమాయను. కుంతీదేవి శ్రీకృష్ణునకు నమస్కారము నందించెను. శ్రీకృష్ణుడు బయలుదేరటకు సిద్ధమయ్యను. శ్రీకృష్ణుడు తమతో పాటు కొంతకాలం ఉండమని ధర్మరాజు ప్రార్థించుతును. బయలుదేరటం అంతా అయిపోయాక బయలుదేరే ముందు ఉండమంటారా అంతరార్థం ఏమిటో కొన్ని మనకు అర్థం కావేంటో. ఎక్కేశాడు రథం, ఎక్కేసినప్పుడు ఏమడిగాడు? రాజులు అలాగే ఉంటారు కాబోలు. ధర్మరాజు దుఃఖమగ్నుడయ్యి ఉండెను. తన బంధువులందరూ మరణించినని వరుచుచుండెను. వ్యాసాది మహర్షులు కూడా హితోపదేశం చేసేది, అయినను అతని మనస్సు శాంతింపలేదు. అతడు తీవ్ర శోకమునకు గురి అయ్యను. ఆహా, నేనెంత మూర్ఖుడను, స్వార్థపరుడను. నా హృదయములో అజ్ఞానాంధకారము దట్టముగా వ్యాపించి ఉన్నది. ఒకనాడు నక్కలకు కుక్కలకు ఆహారము ఈ దేహము కొరకు ఎన్నో అక్షోహిణీ సేనలను సంహరించితిని, బ్రాహ్మణులను వధించితిని, స్నేహితులను సంహరించితిని, మిత్రులను మట్టిబెట్టితిని, సోదరులను చంపితిని, గురువులను హరించితిని. ఈ పాపమునకు నిష్కృతి లేదు. ఎన్ని కోట్లు జన్మలెత్తినను ఈ పాపము కలగదు. యుద్ధమును వధించుట పాపకార్యము కాదని శాస్త్రములు వచించుచున్నను నా మది కుదుటపడుట లేదు, తృప్తి కలుగుటలేదు. స్త్రీలకు భర్తలను దూరము చేసిన పాపము యజ్ఞ కర్మల ద్వారా పోతుందని నేను భావించుటలేదు. బురద నీటిని బురదతో శుభ్రము చేయలేము. కళ్ళుకుండను కళ్ళుతో పరిశుభ్రం అనర్చలేము. అలాగే ఒక ప్రాణి నేనను హింసించుట వలన కలిగిన పాపమును బహుయజ్ఞములు ఆచరించినను పోగొట్టుకోలేము అని ధర్మరాజు దుఃఖించుచుండెను. ఎందుకు చంపితివి అని యుద్ధానంతరము ధర్మరాజు వినిపించుచున్నాడు. ఎందుకు చంపాలి అని అర్జునుడు యుద్ధారంభమనే దుఃఖించెను. అన్న తమ్ముళ్ళు సరిపోయారు. పూర్వ సంకల్పము మనిషిని పరిపూర్ణముగా మారుచుంది, గత మార్చుతుంది. గతజన సేతు బంధనము ఎవ్వరికీ శ్రేయమును నొసగూర్చదు. ధర్మరాజు దుఃఖమును గాంచి ద్వారకకు బయలుదేరిన శ్రీకృష్ణుడు తిరిగి హస్తినాపురమునకు వచ్చిన బయలుదేరాడు. మళ్ళీ చాలా మంది అలాగే చేస్తుంటారు, బయలుదేరుతుంటారు మళ్ళా తిరిగి వచ్చేస్తుంటారు, బయలుదేరుతుంటారు మళ్ళా తిరిగి వచ్చేస్తుంటారు. మా స్నేహితుడు ఉండేవాడు లాలని, సాయంత్రం 5 గంటలకి సరే రామకృష్ణ బయలుదేరదాం అనేవాడు. గేట్ వరకు వెళ్లేవాడు. 12 రాత్రి 1 గంటకి మా నాన్నగారు తిట్టాక వెళ్లేవాడు. బయలుదేరుతానని ఎప్పుడు బయలుదేరేవాడు? 5:30 ఇంకెవ్వాలి వెళ్ళిపోతాను రామకృష్ణ అనేవాడు. మరి ఆ గేట్ దగ్గర కూర్చొని ఏం మాట్లాడుకునేవాళ్ళవో నాకు ఇప్పుడు తెలియదు. కానీ ధర్మరాజు కృష్ణుడు కూడా అలాగే మాట్లాడుకుని ఉంటారు. అంచేత ఏం జరిగింది, అక్కడ ద్వారకు బయలుదేరదామని బయలుదేరాడు. ఈయన దుఃఖం చేశాడు, ఈయన దుఃఖిస్తే మళ్ళా ఎక్కడికి వచ్చారు, హస్తినికి వచ్చారు. ఇక్కడ మా ఇదంతా కూడా నేను మీకు ఏం చెప్పాను, నేను మిథున రాశి యొక్క లక్షణాలు మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాను. నేను జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు అర్థం చేసుకున్నంత వరకు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. నవ్వులు పాలగాని చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా అనేక సార్లు వస్తూ ఉంటాయి మనకి కదా. అందుకే అక్కడ ఏం చెప్తున్నావు, అక్కడ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత, ఏది ధర్మము ఏది అధర్మము నాకు తెలియటం లేదు, మూఢుడనై తిని మరి ఏం చేయాలి నేను, అది అడుగుతున్నాడు అక్కడ శ్రీకృష్ణుడిని. అంటే మన భగవద్గీత చెప్పమని మన దిగాడు అక్కడ. ద్వారక అంటే ఏమిటి, ద్వారక మాయి అని సిద్ధిసాయి పేరు ఎందుకు పెట్టాడు అక్కడ, గురురానికి శ్యామసుందర్ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది, ఇవన్నీ మీకు అర్థమవుతే భాగవతంలోని ఈ హస్తిన ప్రయాణం అర్థమవుతూ ఉంటుంది మనకి. ద్వారక నుంచి హస్తిన, హస్తి నుంచి ద్వారక, హస్తిన బదులు అక్కడ ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు, ద్వారకా మాయ నుంచి ఎక్కడికి వెళ్ళేవాడు ఆయన, నిండివనానికి వెళ్తూ ఉండేవాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఏం వెళ్ళేది, ఈయన ఎప్పుడు కూడా పల్లకి ఎక్కలే, గురు పాదకుని పెట్టేవాడు. అంచేత భాగవతంలో ఉన్నటువంటి అనేక రహస్యాలు సిద్ధిసాయి చరిత్ర అదే పేరుతో రిపీట్ అవుతాయి, అదే పేరుతో రిపీట్ అవుతాయి. కానీ హస్తిన కొంచెం టైం పట్టింది, గుర్రము నుంచి సాయిగీత వరకు. సాయిగీత అంటే తెలుసా మీకు, గురు చరిత్ర చదువుతూ ఉంటాయని తెలీదు, సత్యసాయి పెంచేటటువంటి ఏనుగు పిల్ల పేరు సాయిగీత. దానికి మళ్ళా ఏం పేరు పెట్టాడు, గీత. ఆయన దానికి ఏం పెట్టాడు గుర్రానికి, అంచేత తిరుమలేశున్నాడు కాని ఏమని, దీని భావం ఏమి తిరుమలేశ అని. అంచేత ఈ ఇంటర్లింక్స్ మీకు అర్థం కానంత వరకు ఈ భాగవతాలన్నీ ఇలాగే ఉంటాయి. కానీ ఇది అర్థం చేసుకోవటానికి నేను ఏం చేయగలను, మీకు హింస ఇవ్వగలను, కానీ మొత్తం ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వలేను కదా. అది మీకు ఎస్ట్రాలజీ తెలిస్తే అర్థమవుతుంది. కానీ ఎస్ట్రాలజీ ఎందుకు నేర్చుకుంటాం మనం, ఎదుటివాడిలో ఉన్నటువంటి లోపాలు, లేకపోతే నాకు ఎవరు స్నేహితులు అవుతారు, మిథున రాశి కదా, ఫలానా ఫలానా రాశి వాళ్ళు నాకు స్నేహితులు అవుతారు, ఖచ్చితంగా వాళ్ళు శత్రువులు అవుతారు మీకు. దానికి ఉపయోగించుకోకూడదు, ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకుంటున్నారో దానికి ఉపయోగించుకోకూడదు, అది రాంగ్ రిజల్ట్స్ ఇస్తుంది అది. అందువల్లనే జ్యోతిష్ శాస్త్రం ఫెయిల్ అవుతుంది. మీరు దేనికి ఉపయోగించుకుంటున్నారో ఈనాడు జ్యోతిష్ శాస్త్రాన్ని, పెళ్లిళ్లు కుదుర్చడానికి, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా రాదా అనుకోవటానికి, ఇలాంటివి మీరు ఏదేదో అడుగుతూ ఉంటారు. అలాంటివి అడగటానికి మాత్రం జ్యోతిష్ శాస్త్రం పనికిరాదు, ఇలాంటివి అర్థం చేసుకోవటానికి జ్యోతిష్ శాస్త్రం పనికొస్తుంది. హస్తిన, ద్వారక, ద్వారకామాయి, శ్యామ్ సుందరు, సాయి గీత, ఉత్తర పేరు పెట్టరు వాళ్ళు. ఇంచేత వాళ్ళు పదమును ఆ స్థాయిలో వ్యక్తులు వాళ్ళు. ఇంచేత మనం పేరు అందమైన పేరు పెట్టేసుకున్నాం, అలా అందమైన పేర్లు ఏం పెట్టరు వాళ్ళు. ఎలాంటి పేరు పెట్టారో అలాంటి పేరు పెడతారు వాళ్ళు. నా ప్రార్థనను ఆలకించి శ్రీకృష్ణుడు ప్రయాణము నాపుకొని తిరిగి వచ్చను అని కుంతీదేవి భావించి సంతృప్తి చెందింది. ఇప్పుడు ఆయన ప్రయాణం మానేడు. యుధిష్ఠుడు ఏమనుకున్నాడు, నేను చెప్పాను కనుక మానేశాడు అనుకున్నాడు. కుంతీదేవి అనుకుని నమస్కారం పెట్టింది కదా, నమస్కారంలో ఏం కోరుకుంది అంటే, శ్రీకృష్ణుడు ఆగిపోయాడంటే ఏమొచ్చినట్టు, ఏంటో మరి అది అంత కష్టాలు వచ్చినట్టే ఏమిది కాదా, అది కోరుకుంది అంతేగా. నా అభ్యర్థులను మన్నించి శ్రీకృష్ణుడు హస్తినాపురముకు తిరిగి వచ్చునని ధర్మరాజు భావించను, తన ఆవేదనను తొలగించటకే అచ్యుతుడు అనుగించనని అభిప్రాయపడను. నాకు కృష్ణుడు స్నేహితుడు, మిత్రులను వదిలి చదువుట అంత సులభ సాధ్యమైన పని కాదు అని ఎవడనుకున్నాడు, అది చేయడనుకున్నాడు. నా సోదరుడు కనుక నా మీద ప్రేమతో వెళ్లలేక తిరిగి వచ్చను అని ఎవరనుకున్నారు, సుభద్ర అని ద్రౌపది అనుకోవచ్చు, సుభద్ర భావించను. నా ఎందుగల వాత్సల్యముచే వెనుదిరిగి వచ్చినని ద్రౌపది భావించను. ఆయనను శ్రీకృష్ణుడు ఏ కారణం వల్ల తిరిగి వచ్చను? అయిపోయింది, అది రక్షించేసాక బయలుదేరతాడు. ఎక్కబోతూ ఉంటే పరిగెట్టుకు వస్తుంది. ఏమో, ఆ జగన్నాథునికే ఎరుక, తమ కొరకే వచ్చినట్లు అందరూ భావిస్తున్నారు. కాని నిర్యాణమునకు సిద్ధముగా ఉన్న మహాభక్తులకు భీష్మునికి దర్శనము నొసంగుటకు వచ్చినాడని అందరికి తెలుసు. అంటే ఎందుకు ఆగాడు? అలా ఉంటే అంచేత కృష్ణుడు దర్శనం అయిపోయింది, నా భక్తి వల్ల వచ్చిందని ఎప్పుడు అనుకోకండి. కృష్ణ దర్శనం అయినా మీకోసం అది వెనకాతలు ఎక్కడో లింక్ పెట్టుకుంటాడు. భాగవతం చదువుతున్నప్పుడు ఇవంతా నీకు అర్థం అవ్వాలి. అందుకని ఆ శ్రీకృష్ణ చరిత్రని లీలలు అంటాం. సాయిబాబా చరిత్రను కూడా లీలలు అంటాం. ఎందుకంటే మీరు ఏ ఉద్దేశంతో చదువుతున్నారో ఆ ఉద్దేశంతో ఆ లీలలు ఆయన చేయలేదు. ఆ ఉద్దేశంతో ఆయన చేయలేదు. అది మీరు పట్టుకోగలగటానికి మన భాగవతం హెల్ప్ చేస్తుంది. ఈ సంఘటన సాయిబాబా చరిత్రలో కూడా జరిగింది. ఇదే సంఘటన ఎక్కడ జరిగింది? ఇంచేత గురుచరిత్రలన్నీ కూడా ఒకేలాగే ఉంటాయి. కాని శ్రీసాయి చరిత్ర భాగవతం యుద్ధ ఫలితమును యుధిష్ఠిరుని కలత పెట్టెను, భీష్ముడు అంపశయ్యపై పరుండి ఉండెను. ఎన్ని మీద పరుడున్నాడు అంటే, భాగవతంలో ప్రతి సంఘటన మీ మీదికి అనువర్తించుకుంటేనే భాగవతం మీకు ఉపయోగపడుతుంది. భీష్ముడు అంపశయ్యపై పడుకుంటే శ్రీకృష్ణుడు ఆయనకి దర్శనానికి ఇవ్వటానికి వచ్చాడు 5000 సంవత్సరాల కిందటో 5300 సంవత్సరాల కిందటో కాదు అని దాని మీద మనం దెబ్బలాడుకుంటే ఈ కాకులు లెక్కలతో ఏం లాభం లే. ఈ లెక్కలు ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే భాగవతం చదువుతున్నటువంటి భక్తుడు యొక్క జీవితంలో ఇది జరుగుతుంది. ఏంటి జరుగుతుంది? వెళ్ళిపోతున్నటువంటి శ్రీకృష్ణుడు మళ్ళా తిరిగి వస్తాడు. అలాంటి సంఘటనలు ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయి? ఈ రెండు మీరు ఉచ్చారణ చేసినప్పుడు మర్చిపోతారు శ్రీకృష్ణుడిని, అంటే వెళ్ళిపోయినట్టేగా. మళ్ళీ ఎప్పుడు వస్తారు మీ దగ్గరికి? మరి అది చేయండి. ఇది ఎప్పుడెప్పుడు మీ మనసులో మెదులుతుందో అప్పుడప్పుడు వెళ్ళిపోయినటువంటి కృష్ణుడు తిరిగి వస్తూ ఉంటాడు. శిరిదీని వదిలేసి వెళ్ళిపోతాడు సాయి, మళ్ళా తిరిగి వస్తాడు. మళ్ళా కొన్నాళ్ళకి ఎవరు అతను ముస్లిం అతను రకాలంతో స్టార్ట్ రహ నా శిష్యుడు శిరిది సాయిని తీసుకుపోతాడు. ఎవరో ముస్లిం గురువు, ఇవన్నీ కాదు, వలి టెస్ట్ చేస్తుంటాడు. రా అనే అక్షన్ కుస్తీ పట్టడం అదేదో మీరు మరి చదువుతూ ఉన్నది రెగ్యులర్ గా మీరు శుద్ధి సాయి చరిత్ర అఖండంగా మరి రోషన్ షా కాదమ్మా, రోషన్ షా ఆయన గురువు. ఏదైతే ఉంది అంచేత ఆ శుద్ధి సాయి ఏమంటాడు, సరే రైట్ పద అంటాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళా వీళ్ళందరూ వెళ్ళి బతిమాలుకుని తెచ్చుకుంటారు ఆయన్ని, శుద్ధి సాయిని. యుద్ధ ఫలితములు యుధిష్ఠిరుని కలత పెట్టెను, భీష్ముడు అంపశయ్యపై పరిండి ఉండెను. ధర్మజ్ఞుడైన భీష్ముని కడ ధర్మరహస్యములు. కానీ ఇంకోటి, శిరిడీ సాయికి శ్రీకృష్ణుడి కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇచ్చంటే శ్రీకృష్ణుని గుర్తించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది శ్రీకృష్ణుని గుర్తించారు ఆయన బతికున్నప్పుడు. శ్రీకృష్ణుడు బతికున్నప్పుడు చాలా మందికి శ్రీకృష్ణుడు యొక్క దైవత్వం తెలుసు. ఋషులున్నారు, వ్యాసుడున్నాడు, యుధిష్ఠుడు, పంచపాండవులు, పాండవుల తాలూకు బంధువర్గాలు, వీళ్ళందరికీ కూడా, ఇదంతా కాకుండా గోకులంలో ఉన్నటువంటి గోపాలకులు, వాళ్ళందరికీ కూడా కృష్ణుడు యొక్క ఆ దివ్యత్వము తెలుసు. కానీ శ్రీసాయి యొక్క దివ్యత్వం ఎవరికి తెలీదు. అయినా కూడా అలాంటి లీలలు చేయగలిగాడు అంటే కృష్ణుడు కంటే ఒక మెట్టు ముందే హైయెస్ట్ స్టేజ్ లోనే ఉన్నాడు ఆయన శ్రీసాయి. అంచేత ఏం చేశాడు, కృష్ణుడు లీలే గుడి కృష్ణుడి కట్టించమన్నాడు, తను వెళ్ళి కూర్చున్నాడు. అంతేగా, అంటే రకరకాల వ్యక్తులు. ఈ కృష్ణుడితో పెద్ద గొడవ ఇది మరి చూసుకోండి. మీరు చాలా జాగ్రత్తగా లేనిపోని భాగవతం మొదలెట్టే మనం. ఏ రామాయణం ఏదో చదివామనుకోండి గందరగోళాలు రావు. కానీ మరి చదవటం మొదలెట్టేశాం కదా, చూద్దాం ఏం చేస్తాడు. అంచేత యుద్ధ ఫలితములు యుధిష్ఠిరాన్ని కలత పెట్టాను. యుద్ధం అసలు ఎందుకు చేశాడు ధర్మరాజు? అది ఎప్పుడైనా మీకు చెప్పానా నేను? ఓడిపోతాడు కదా, తెలుసా కదా మీకు. జూతంలో ధర్మరాజు ఓడిపోతాడా దుర్యోధనుడు ఓడిపోతాడా కదా? ఎవరి మాయ వల్ల? శకుని మాయ వల్ల, మాయాజూతం కదా. కానీ మాయాజూతంలో ఓడిపోయినటువంటి ధర్మరాజు ఓడిపోతాను అని తెలిసి కూడా జూతం మీద ఉన్నటువంటి వ్యసనము వల్ల వెళ్లాడనా మీ ఉద్దేశం? ఇది జరగక ముందు మైసభ ఒకటి నిర్మిస్తారు పాండవులు. దుర్యోధనుడిని మంచివాడు కదా అని స్టోర్ ఇన్ఛార్జిగా పెడతాడు మన భాషలో. అంటే వచ్చిన స్టోర్ ఇన్ఛార్జ్ అంటే అదేనే పెళ్లిళ్ళలో వాటిలో గొప్ప పెద్ద పెద్ద పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరు ఏమిచ్చారు, ఏ బహుమతులు ఇచ్చారు, ఆ బహుమతులన్నీ లిస్టు రాసి జాగ్రత్తగా స్టోర్ చేయడానికి ఒక వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది పెద్ద పెద్ద పెళ్లిళ్లలో. ఇంచేంటి చాలా బహుమతులు వస్తూ ఉంటాయి, ఎవరు ఏ బహుమతులు ఇచ్చారో దాన్ని గుర్తుంచుకుని దానికి తగిన బహుమతులు మళ్ళా వెళ్ళించుకుంటూ ఉండాలి. పెద్ద బహుమతులు వచ్చాయని ఆనందిస్తే సరిపోదు. అంచేత ఒకసారి ఏం చేస్తారంటే వీడి బహుమతి వాడికి, వాడి బహుమతి వాడికి ఇచ్చుకుని చేతులు తులిపేసుకుంటూ ఉంటారు చాలా మంది పెద్దవాళ్ళు. ఇలాంటి పని అప్పచెప్పారు ఎవరికి? భీష్ముడు అంపశయ్యపై పరిండి ఉండినను ధర్మజ్ఞుడైన భీష్మునిక్కడ ధర్మరహస్యములు నెరిగినచో ధర్మజుని బుద్ధి స్థిరపడునని భావించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుని భీష్ముని కడకు పంపెను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్టోర్ ఇన్ఛార్జ్ ఎవడు? దుర్యోధనుడు. ఇంకా అసూయ చెందాడు. అసూయ చెందాడు అని ధర్మరాజుకు అర్థమైంది. పడుకున్నాడు ఒకరోజు రాత్రి యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత పాండురాజు కనిపించాడు, తండ్రి కనిపించాడు. సర్వనాశనం తప్పదు, కురువంశం నాశనం అయిపోతుంది. వంశ నాశనం కాకుండా నువ్వు ఏమైనా చేయగలవా అని అడిగాడు ధర్మరాజుని. పూర్వకాలంలో వాళ్ళు పితరులతో మాట్లాడుకోగలిగేవాళ్ళు. ఈ శ్రాద్ధం అనేది ఇప్పుడైంది కానీ నీ శ్రాద్ధం అంటాం అప్పుడు ఆ శ్రాద్ధం చాలా పవర్ఫుల్గా ఉండేది, మాట్లాడేసుకోవచ్చు ఆ రోజు. అది ఇప్పటికీ కరెక్టే, మీకు ఆ టెక్నిక్ తెలిస్తే ఆ రోజు మాట్లాడగలరు మీరు మూడు తరాల వరకు. అంటే ఎవరిని పెడతాం కదా అక్కడ మాత అంటే ముత్తాత, ఈ ముగ్గురితోనూ మీరు మాట్లాడవచ్చు ఆ లెవెల్లో. అంచేత ఆ శ్రాద్ధం అది ఏదో పెట్టినప్పుడు వచ్చి ఉంటాడు ఆయన. వచ్చి చెప్పాడు, నాయన నాశనం అయిపోతుంది మన కురువంశం, నువ్వు కంగారు పడకు నేను రక్షిస్తానన్నాడు. ఇదంతా గందరగోళం ఎందువల్ల వస్తుంది? రాజ్యం వల్లే కదా, రాజ్యం వల్లే కదా గందరగోళం వస్తుంది, జూదాలు ఈ దెబ్బలాట్లన్నీ కూడా. అంచేత ఈ రాజ్యాన్ని ఓడిపోతే ఏమవుతుంది అన్నాడు. అన్నదమ్ములతో ముందే వేసుకున్నాడు ప్లాన్. లేకపోతే అర్జునుడు లాంటి వాడు, భీముడు లాంటి వాడు, ద్రౌపది లాంటి వాడిని, ఏ పిచ్చివాడు కూడా జూదల్లో పణంగా పెట్టాడు. ఎవడైనా పెట్టాడు అలా ఎప్పుడైనా? ధర్మరాజు తప్ప ఎందుకు పెట్టాడు? ఏదో విధంగా వదిలించేసుకుందాం, వాళ్ళకి బానిసం అయిపోతాం, ఇంకా దెబ్బలాట రాదు కదా, కురువంశం నాశనం అవుదు కదా. ధర్మరాజు యొక్క స్థితి అది, మానసిక స్థితి. అలాంటి మానసిక స్థితి కలిగినటువంటి ఇంకొకడు భీష్ముడు. కురువంశం నాశనం కాకూడదు, ఇద్దరు ఉన్నారు అక్కడ. అర్థమవుతుంది నా మానసిక స్థితి? ఈ మానసిక స్థితి మీలో ఎక్కడ జరుగుతుందో పట్టుకోండి. అందుకు ఇదంతా ఇంత డీటెయిల్ గా చెప్పేది నేను. అక్కడ వాళ్ళెవరో ఏడ్చి చస్తే నీకు నాకు ఏంటి? మీలో ఉన్నటువంటి భీష్ముడు ఎవరు? మీలో ఉన్నటువంటి ధర్మరాజు ఎవరు? మీలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఎవడు? ద్వారకకి వెళ్ళిపోతున్నటువంటి శ్రీకృష్ణుడు హస్తినకి ఎలా తిరిగి వచ్చాడు అది ఇక్కడ చెప్తాడు వీడు. భీష్ముడు శరతల్పగతుడై ఉన్న ప్రదేశమునకు ధర్మరాజు వెళ్ళెను. ఎందుకు వెళ్ళాడు ధర్మరాజు? శ్రీకృష్ణుడు పంపించాడు, వెళ్ళు నీ బుద్ధి అక్కడ వెళ్తే
స్థిరపడుతుంది అని. ఆయన వెంట ఆయన సోదరులు వ్యాసుడు ధౌమ్యుడు శ్రీకృష్ణుడు కూడా వెళ్ళేది. ధర్మరాజు వెంట పరివారం అంతా వెళ్ళింది. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా వెళ్ళాడు. భీష్ముని దర్శించుటకు అనేక మంది రాజర్షులు బ్రహ్మర్షులు దేవర్షులు కూడా వచ్చి ఉండేది. ఇంచేత వచ్చారు, టైం దగ్గర పడింది భీష్ముడికి. దీని తర్వాత ఇంకా భౌతిక శరీరంగా మాట్లాడలేరు. నారద వ్యాస భరద్వాజ వశిష్ట గౌతమాదులు కూడా వచ్చి ఉండేది. మహాత్ముల మరణము మంగళకరమైనది. దానిని గాంచుటకు దివ్యాత్ములు ఎల్లరూ విచ్చేసిరి. మహాత్ములు జీవనదుల వంటి వారు. నది పుట్టిన చోటికి వెళ్లి చూసినచో దాని వైభవము ఏమినో గోచరించదు. కాని అదే నది సాగరమును సంగమించినప్పుడు విశాలముగా శోభాయమానముగా గోచరించును. అంచేత మరణం వస్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సాగరంలోకి వెళ్తున్నాం, కృష్ణ చైతన్యంలోకి ప్రవేశించబోతున్నాం. ఆ సంఘటన చూడటానికి వీళ్ళందరూ వచ్చారు భీష్ముడిది. అది ఎప్పుడైనా జరుగుతుందా మన జీవితాల్లో? ఎప్పుడైనా అసలు ఎప్పుడైనా జరిగే స్కోప్ ఉందంటారా ఈ సంఘటన? నారదుడు వశిష్ఠుడు భరద్వాజ ఈ ఋషులందరూ వశిష్ట గౌతమాదులు ఉందా స్కోప్? పర్వాలేదు. ఈ భరద్వాజుడు వాళ్ళు రావాలి, నారదుడు వాళ్ళు రావాలి, మరి వస్తారా మన దగ్గరికి? ప్రతిరోజు రాత్రి వస్తారమ్మా, మీరు గుర్తించరు. ప్రతిరోజు రాత్రి వస్తారు, ప్రతిరోజు అందరి దగ్గరికి. వాళ్ళు రాకపోతే మీకు నిద్ర పట్టదు. నిద్ర పుట్ట ఇది భాగవతము చాలా విచిత్రమైనటువంటి శాస్త్రము. జ్యోతిష్ శాస్త్రానికి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పేది అందుకే అది. అంచేత అది ఎక్కడా అన్నది మీరు ఆలోచించుకోండి. మహాత్ముల జననము సామాన్యముగానే ఉండును, కాని వారి నిర్యాణము అమోఘముగా ఉండును, అద్భుతముగా ఉండును. చరించటములోనే నది విశాలమైనది, జీవించటములోనే మహాత్ముడు వికాసము పొందుతాడు. ప్రతిరోజు కొత్త జన్మ, జన్మలో తేడా లేదు. కానీ తేడా ఎక్కడొస్తుంది? ప్రతిరోజు రాత్రి వస్తుంది తేడా. ఎప్పుడు మీరు జీవిస్తే ప్రేతములాగా కాదు, ప్రేతాల్లాగా జీవిస్తే ఇలాగే ఉంటాం. కాదు భీష్ముడు వల్ల జీవిస్తే, వ్యాసుడు వల్ల జీవిస్తే, శ్రీకృష్ణుడు వల్ల జీవిస్తే, అర్జునుడు వల్ల జీవిస్తే, నారదుడు వల్ల జీవిస్తే, పుట్టినటువంటి వాడు పగలున్నటువంటి నీవు, పడుకునేవాడివి నీవు వేరు వేరు. మామూలు ఎడ్యుకేషన్ లో కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. కాలేజీకి వెళ్తారు, కొత్త సబ్జెక్టు నేర్చుకుంటారు, రాత్రి పడుకుంటారు. అంచేత ఆ రోజు ఏమైంది? నిద్ర లేచినటువంటి నీకు ఉన్నటువంటి జ్ఞానము, పడుకోబోతున్నటువంటి నీకున్నటువంటి జ్ఞానంలో తేడా ఉందా లేదా? ఎక్కువ నేర్చుకున్నావు కదా సబ్జెక్ట్. ఇదివరకు ఏబీసీడీలే వస్తే ఇప్పుడు ఇంకో 4 అక్షరాలు వచ్చి ఉంటాయి, కొత్తగానే ఉంది కదా. భాగవతం మీరు చదువుతున్నప్పుడు మీ జీవితాలలో ఈ తేడాలు రావాలి. భీష్ముడు తనను దర్శించటానికి వచ్చిన మునులందరికీ నమస్కరించను. సదా తన హృదయములో అర్చించబడుతోన్న అంతర్యామి అర్చన మీరు చేసేటటువంటి షోడశోపచార పూజ నిరంతరము చేస్తూ ఉండేవాడు నిరంతరం. అందుకని ఆ పురుష సూక్త శ్రీ సూక్త మంత్రాలు మీకు ఆ ట్యూన్తో పాటు రావాలి, స్వరంతో పాటు. అప్పుడు కానీ ఆ అర్చన విధానం నేను చెప్పలేను మీకు. ఆ ట్యూన్ వస్తేనే చెప్పగలిగేది. ఎందుకంటే భారతదేశంలో ప్రతి దేవాలయములో అనాదిగా ప్రతి యుగ యుగాలుగా కూడా ఇదే ప్రాసెస్. పురుష సూక్త మంత్రాలు అంటే ఇంకో మంత్రాలు లేవు. అది తప్ప మీరు ఇంకోటి ఏదో చేస్తామంటే నేను చేయగలిగేది ఏం లేదు. మీరు ఎప్పుడు నేర్చుకుంటారో దాన్ని పూర్తిగా స్వరబద్ధంగా, అప్పుడు ఈ అర్చన మీకు ప్రతిష్ఠం అవుతుంది. మూర్తిభవించినటువంటి కృష్ణుడు శరీరం దాలుస్తాడు. అప్పుడు భయపడకుండా ఉంటే మీరు ఇది కదలట మొదలెట్టింది అనుకోండి, మీరు పారిపోతారేమో చూసుకోండి. అంటే అది కూడా ఉందో ప్రమాదం. సదా తన హృదయంలో అర్చింపబడుతోన్న అంతర్యామియగు శ్రీకృష్ణ దేవుడు మాయా మానుష విగ్రహుడై ఎదుట నిలబడి ఉండట గాంచెను. దివ్య పారవశ్యంతో చలించిపోతూ చేతులెత్తి శ్రీకృష్ణుడికి నమస్కరించెను. అంచేత ఎదురుకుండా కృష్ణుడు యొక్క మూర్తి ఉంది అంటే కృష్ణుడు ఉన్నట్టే లెక్క. అక్కడ ఏ విధంగా? శిర్డీ సాయి ఫోటో ఉంటే అదే ఇక్కడ జరుగుతోంది కదా. ఆ కృష్ణ చరిత్రకి సాయి చరిత్రకి అద్భుతమైనటువంటి సామ్యాలున్నాయి. అంచేత కృష్ణుడి యొక్క మూర్తి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ కృష్ణుడు ఉన్నట్టే అతను నిరంతరము తన హృదయంలో కృష్ణుడిని స్మరించుకుంటూ అర్చన చేస్తూ ఉన్నటువంటి భీష్ముడికి సడన్ గా ఏమయ్యాడు, ద్వారకకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి కృష్ణుడు తిరిగి హస్తానికి వచ్చాడు. మీరు అదే అండర్లైన్ చేసుకోండి, మళ్లీ మళ్లీ నేను అదే చెప్తున్నాను. మీరు ఆ మిథున రాశి మీకు అర్థం కావటం లేదు, జంట ద్వారక హస్తిన యొక్క జంట మీకు అర్థం అవ్వాలి. అంచేత దివ్య పారవశ్యంతో చెలించిపోతూ చేతులెత్తి శ్రీకృష్ణుడికి నమస్కరించాను. ప్రేమానురాగాం జనిత భాష్పములతో నిండిన నేత్రములు గల భీష్ముడు పాండవులను చూచెను. వినయ ప్రేమ సుందరులైన పాండు నందులను గాంచి గంగానందుడు స్మరించెను, స్పందించెను. పాండవులారా, మీరు ధర్మమును ఆశ్రయించి జీవించినారు, బ్రాహ్మణులను అనుసరించినారు, భగవానుని దిక్కుగా దలచి బతికినారు. అయినను మిమ్మల్ని బాధలు వదిలిపెట్టలేదు, కష్టాలు కనికరించలేదు. ఇది చాలా విచిత్రముగా నాకు దోచుచుండును అన్నాడు. కుంతిదేవి అడిగింది మర్చిపోయిన భీష్ముడు ఏమంటున్నాడు, మీరు చాలా భక్తులు కృష్ణుడికి, అయినా మీరు చాలా కష్టపడ్డారు. నేను తాతనై ఉండి కూడా మీకు సుఖాలు ఇవ్వాల్సినటువంటి వాణిని దుర్యోధనుడి తరఫున చేరాను అని ఇండైరెక్ట్ గా ఏం చెప్పుకుంటున్నాడు, క్షమాపణ చెప్పుకుంటున్నాడు. పాండవులారా, మీరు శిశువులుగా ఉన్న కాలమున మీ తండ్రి పాండురాజు మరణించెను. మిమ్ములను వృద్ధి చేయుటకు నా కోడలకు కుంతీదేవి ఎంతగానో శ్రమించినది, అనేక కష్టములను అనుభవించినది. నాయనలారా, మేఘములు వాయువు యొక్క అధీనములో ఉండి కదులున్నట్లు ఈ ప్రపంచము కాలాధీనమై ఉన్నది. కాలము ప్రసాదం ఇవాళ 12 గంటలకు ఆర్తిచ్చారా, కాలాధీనం అంటే అక్కడ వస్తుంది. అది ఎందుకనే ఈ ప్రపంచము కాలాధీనము అయి ఎలా ఉన్నదో ఆ ఆర్తి చెప్తుంది మీకు. అది కూడా మీకు బాగా నోటికి రావాలి. ప్లస్ ఆ 50 దళాలు 16 దళాలు లో ఉన్నటువంటి స్వరాలు, మిగతా కింద ఉన్నటువంటి దళాల మీద ఉన్నటువంటి అక్షరాలు మీకు చాలా స్పష్టంగా ఉండాలి. నాయనలారా, మేఘములు వాయువు యొక్క అధీనములో ఉండి కదులన్నట్లు ఈ ప్రపంచము కాలాధీనమై ఉన్నది. కాలము ప్రసాదించే కష్టములను అనుభవింక తప్పదు. భగవానుని లీలలు సామాన్యులకు అనూహ్యములు. ఏ సమయమున ఎవరి జీవితము ఏ విధముగా మార్చునో ఎవరికీ తెలియదు. అతని మాయను గాంచుటలో మహాత్ములు కూడా అంధులే అగుచున్నారు. పాండవులారా, దైవతంత్రమైన ఈ విషయమును మీరు చింతిప్పనవసరము లేదు. ధర్మరాజా, నీ భాగ్యమే భాగ్యము. సర్వగతుడైన వాడు నీకు సర్వమై నిలిచాడు. చూసితిరా, భగవానుని కరుణ అనిర్వచనీయము, అప్రమేయము. మరణ సమయమున ఈ దీనిని కరుణించటకు తానే స్వయముగా వచ్చి ఉన్నాడు. నా మరణమును మంగళకరము చేయుటకు ప్రేమతో అర్థించినాడు అనెను. మహాత్ముడైన భీష్మునికి మరణకాలమున మాధవ దర్శనం అగుచున్నది. మరణము మంగళకరముగా మారుచున్నది. పరమాత్మను దర్శించు ప్రాణములను విడువలనని భీష్ముడు సంకల్పించెను. దానిని నిజము చేయుటకు నిరంజనుడు అరుదించెను. దాన్ని రేపు నిజం చేద్దాం మనం. ఓ ఆ జగద్గురు చేతనత్వములో బీజాలు నాటుకుంటున్నాం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. మంత్రపుష్పం తెలియజేయండి, ట్యూన్ చేసి మంత్ర